రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వచనం నుంచి ధ్యానం చేద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తల యొక్క మురాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చిన ఒకడు, దయచేసి దాసులమైన మాతో కూడా నువ్వు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్ధానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చినదని మొరపెట్టును గనుక ఆ దైవజుడు అదెక్కడ పనినని అడిగను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలును. అతడు దానిని పట్టుకునమని వానితో చెప్పుగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఇక్కడ ఎలీషా కనిపిస్తా ఉన్నాడు. ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. దయచేసి గమనించండి, ఇటువంటి స్టేట్మెంట్ ఎవరిస్తా ఉన్నారు అంటే శిష్యులు ఇస్తా ఉన్నారు. ప్రవక్తల శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలో ఎంత పని దాగుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఈ మాటలు మనం వింటా ఉన్నాం. అంతమంది శిష్యులు తయారవుతా ఉన్నారు, అంతమంది శిష్యులు ఉన్నారు అని అంటే ఎలీషా భక్తుని యొక్క పని ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఏలియాకి ఒక్కడే శిష్యుడు ఎలీషా, ఎలీషాకి ఎంతమంది శిష్యులో చూడండి. దయచేసి మీరు గమనించాలి, ఏలియాకి ఒక్కడే శిష్యుడు, కానీ ఏలియాని దేవుడు ఇంకా పని కొనసాగించమంటే ఈ పని చాలని చెప్పాడు. ఇక నేను చేయలేను అని చెప్తూనే నేను చాలా మంది ప్రవక్తలు మరి యజ్బేల్ చేతికి అప్పచెప్పబడి చచ్చిపోతా ఉంటే చంపేస్తా ఉంటే యజ్బేల్, నేను ఒక్కడిని రోషం గలవాడిని నీ దగ్గరికి వస్తున్నాను అని మాట్లాడుతుంటాడు ఏలియా. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా కూడా దేవుడి పనికి వెళ్ళడానికి ఇష్టపడక తడువు చేస్తూ ఉంటే దేవుడికి విసుకొచ్చి సరే వెళ్ళు ఇంకా వెళ్ళి ఎలీషాని అభిషేకించమంటే దేవుడు ఎలీషాని అభిషేకించడానికి ఇష్టపడినప్పుడు ఏలియా వెళ్ళి ఎలీషాని అభిషేకించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏలియా మీదకు ఆత్మ వస్తే ఎలీషా మీదకు రెండు పాళ్ళ ఆత్మ వచ్చింది, డబుల్ పోర్షన్ స్పిరిట్. ఈ విషయాన్ని మీరు గమనించండి, వద్దనుకున్నందుకు దేవుడు ఏలియా నుంచి ఎలీషాకి ఎటువంటి ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ కృపనిచ్చాడో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం వద్దనుకోవచ్చు కానీ, నేను గొప్పవాడిని అనుకోవచ్చు కానీ, దేవుడు దానులను సిగ్గుపరచడానికి పెంటపు కుప్పల మీద నుంచి భేదలను పైకి లేపేటువంటి దేవుడే ఆయన. ఎవరినైనా వాడుకుంటాడు, మనం గనులు మనమే వాడబడుతున్నాం, మన పాటి వాళ్ళు లేరు, నా అంత వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నా అంత పాట పాడేవాళ్ళు లేరు, నా అంత పరిచర్య చేసేవాళ్ళు లేరు. దేవుడి నాలో ఎంత మంచి క్వాలిటీ ఉంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడో ఈ ఆలోచన విధానం దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటాడు, నువ్వు రాకపోతే నాకు 7000 మంది శిష్యులు ఉన్నారు, ఏలియాతో అన్నటువంటి మాట. అయితే ఎలీషాకి ఇచ్చాడు, 7,000 మంది నాకు ఉన్నారని ఏలీయాతో మాట్లాడినటువంటి దేవుడు ఎలీషాకు కృపనిస్తే, ఎలీషాకి ఇచ్చినటువంటి కృపను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలా అయిపోయారు తెలిసినా స్థలం సరిపోవట్లేదు అంటున్నారు. ఎంత పనిచేస్తున్నాడో చూడాలి, దేవుడు ఎంత కృపనిస్తున్నాడో చూడాలి. మనం ఈ రోజుల్లో దేవుడు కొన్ని కొన్ని కృపలు ఇస్తున్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి కాదనుకుంటా ఉన్నా. ఏంటి ఆ కృప అంటే, దేవుడు నిన్ను పిలిచాడు, కృపతో పిలిచాడు. దేవుడు నిన్ను కృపతో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కృపతో నిన్ను ఆయన్ని ఆయన నిన్ను యాజకుడా అని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 1 పేతురు 2:9 చూస్తే, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతి సేవను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలు మీరు అని అంటాడు. అది నీకు ఇచ్చినటువంటి కృప. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప ఏమిటి అనంటే, నువ్వు ఒక యాజకుడివి, నిన్ను యాజకునిగా పిలుస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజున ఈ సత్యాన్ని చెప్పట్లా, మేమే యాజకులవి, మా తర్వాత నా కొడుకు యాజకుడు, నా మనవడు యాజకుడు, మా బంధువులు యాజకులు. ఎందుకనంటే బిజినెస్ అయిపోయింది. ఒక కంపెనీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇచ్చినట్లుగా పార్ట్నర్షిప్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళ కొడుకులు తర్వాత వాళ్ళ తరాలు బయట వెళ్ళి ఎవరు కూడా పరిచయం చేసేటువంటి పని లేదు. మేమే యాజకులు, మందస్థాన్ని పెట్టుకుంటే ఆ వ్యక్తి ఏమైపోయి తెలుసా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ సత్యం బయటికి తీసుకెళ్తే భారతదేశం ఎప్పుడో మారిపోయేది కదా, భారతదేశం ఏసై స్వేతలు పడిపోయేది కదా, భారతదేశం దేవునికి అనుగుణమైనటువంటి దేశముగా పాశ్చాత్య దేశాల కంటే కూడా ముందుండి దేవుని ప్రేమను ప్రకటించడానికి ఈ దేశం నుంచే అనేక మంది మిషనరీలు బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఈ ప్రణాళికనంతను ఆప్ చేయడానికి గల కారణం, దేవుని బిడ్డలారా, ఆధునిక సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు కాదా, ఇప్పుడున్నటువంటి సేవకులు కాదా, సత్యాన్ని బయటికి తీసుకెళ్లి చెప్తే ఏం జరుగుద్ది, దశంభాగాలు పోతాయి, మా బిజినెస్ దెబ్బతింటది, మా యొక్క పరిచయం ఎంత దెబ్బతింటది. మేము మనం ఏర్పాటు చేసుకున్న పొలం ఇది, మేము కొనుక్కున్నటువంటి పాడిగేది ఇది, ఏటేట పొలం, దేవుని బిడ్డలారా, పాడిగేది అయితే రోజు ఇచ్చింది పాలు. ఈ రకమైనటువంటి ధోరణతో దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వప్రయోజనాలకి నష్టం కలుగుతుందని, దేవుని పనిని వారి స్వార్థ ప్రయోజనాల నిమిత్తం వాడుకుంటూ ప్రజలను మోసం చేసేటువంటి దైవ సేవకులు ఏమన్నాలో మీరు కూర్చుకుంటారు. ఈ ఉదయకాల సమయం ముందు నేను వారిని విమర్శించాలని కాదు, కానీ ఒక అసత్యం అని చెప్పడానికి సత్యాన్ని బయట తీయాలి. సత్యాన్ని చెప్పకపోతే, నిజం చెప్పకపోతే అబద్ధం తెలియదు. దేవుని బిడ్డలారా, ఒక మంచి అని చెప్పకపోతే చెడు తెలియదు. ఈ దినాన చెడు చెప్పకపోతే కూడా మంచి కూడా తెలియదు. ఆ వేళ నేను చెడు గురించి ప్రస్తావిస్తున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకో. ఈ ఉదయకాల సమయం ముందు పరిశుధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రవక్తల శిష్యులు స్థలంతో ఇరుగ్గా ఉందని అంటా ఉన్నారు. అనంటే ఆలోచించండి, వారు తర్ఫీదయ్యేటువంటి విధానం కానీ, ఎలీష భక్తుడు వారికి తర్ఫీదై ఇచ్చేటువంటి విధానం కానీ, వాళ్ళ యొక్క సంఖ్య విస్తరిస్తాం. ఈ రోజున శిష్యులు సంఖ్యను విస్తరింప చేయడానికి దైవ సేవకులు పూనుకోట్ల. ఈ రోజున కావాల్సింది మరి కూడుకోవడానికి కావలసినటువంటి, వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్నటువంటి పేరు పెడుతున్నటువంటి మందిరం అని చర్చ్ అని పెడుతున్నారు కదా పేరు, ఆ చర్చ్ బిల్డింగ్లు కాదు కావాల్సింది, ట్రైనింగ్ సెంటర్లు కావాలి. యేసు శిష్యులు తయారు చేసేటువంటి ట్రైనింగ్ సెంటర్లు కావాలి. అప్పుడు దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేరుతాయి. కానీ వీళ్ళు దేవాలయం మందిరం అని పేరు పెట్టి దానికి డబ్బులు వసూలు చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని, విశ్వాసుల యొక్క ధనాన్ని, వారి కష్టాన్ని అనవసరమైనటువంటి రీతిలో దేవుని బిడ్డలారా పాడు చేసేస్తా ఉన్నారు. మందిరం అంటే దేవుడు సంఘం అని చెప్తే, సంఘమే దేవాలయం అని చెప్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురాని చెప్తా ఉంటే, మీరు కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తూ దేవుని బిడ్డలారా ఏం చేస్తా ఉన్నారు అని అంటే, అనవసరమైనటువంటి దేవుని బిడ్డల భక్తిని ప్రజలకు అంటగడుతూ మోయలేని భారాలు పెడుతూ యేసును అందుకొని ఎక్కువమంది ఆకర్షించబడకుండా కారణమైపోతా ఉన్నారు. ఈ రోజున ప్రభువాత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ట్రైనింగ్ సెంటర్లు కావాలి, బైబిల్ ట్రైనింగ్స్ కావాలి. దేవుని బిడ్డలారు గమనించండి, అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జల్లులను సమస్త జల్లులను నా శిష్యులుగా చేయండి అని వాక్యంలో దేవుని బిడ్డలారు గమనించండి. దేవుడు ఏమైతే చెప్పాడు మత్తయి సువార్త 28:19, అలాగే మత్తయి సువార్త 28:20, అలాగే మార్కు సువార్త 16:15, అలాగే మార్కు సువార్త 16:16 దేవుడు ఏమైతే చివరి ఆజ్ఞ చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇవ్వండి, నేనే సంగతులు మీకు బోధించానో వాటిని బోధించండి, చెప్పండి, శిష్యులు తయారు చేయండి. దేవుని బిడ్డలారా ఈ సంకల్పం దేవుడు నెరవేరాలని కోరుకుంటూ ఉన్నాడు. వాక్యంలో కూడా దేవుని బిడ్డలారా అనేక మంది భక్తులు పరిశుద్ధ లేఖన భాగవుల అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఆ విధంగానే శిష్యులు తయారు చేయడంలో ప్రయాసపడతా ఉన్నారు. శిష్యుల సంఖ్య దేవుని బిడ్డలారు గమనించండి, అపోస్తుల కార్యాలు 6:1 విస్తరిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించింది, శిష్యుల సంఖ్య యూదయ, గలిలయ, సమరయ దేశాలంతటి కూడా విస్తరించింది. విశ్వాసులందరూ కూడా శిష్యులుగా మారిపోతా ఉన్నారు. సంఘాలు దేవుని బిడ్డలారా లెక్కల్లో విస్తరిస్తా ఉన్నాయి. కారణం ఏమిటి అనంటే, శిష్యులు తయారు చేయలేనటువంటి ఇంటెన్షన్ దైవ సేవకుల్లో ఉండిపోయింది, అలనాటి అపోస్తుల్లో ఉండిపోయింది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని వారు ఒక్కొక్క సంఘంలో దేవుని బిడ్డలారా ఎంతెంత కాలం ఉండి బోధించారో మనం ఆ బైబిల్ లేఖన భాగాల్ని ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 11:26 బర్నబా పౌలు అధ్యక్ష సంఘంలో సంవత్సరం బోధించారట, సంవత్సరం బోధించారు. దశలోనికి సంఘంలో 3 వారాలు బోధించారు. 17:3 చూస్తే, 18:11 చూస్తే 18 నెలలు కొరింథీయుల సంఘంలో అకయలో బోధించారు. ఒక ప్రాంతపు ప్రజల విషయంలో దేవుని బిడ్డలారా అపొస్తలైన పౌలు భక్తులు 3 సంవత్సరాలు కన్నీరు కార్చాడు. ఎఫెసు సంఘంలో 3 నెలలు బోధించాడు. తొరను పాఠశాలలో 2 సంవత్సరాలు బోధించినట్లుగా వాక్యం దేవుని బిడ్డలారా తెలియపరుస్తా ఉంది. ఆ అపొస్తల కార్యాల గ్రంథం 19:9 చూస్తే, అపొస్తల కార్యాల గ్రంథం 28:37 చూస్తే, అద్దెకు తీసుకుని వారికి బోధించాడు. బోధ మీద దేవుని బిడ్డలారా బోధకు ప్రాధాన్యత, బోధ మీద ప్రాధాన్యత, శిష్యులకు తయారు చేయలేనటువంటి ఆలోచన, శిష్యులు తయారు చేసి పంపించాలనే ఆలోచన. దేవుని బిడ్డలారా పౌలు ఎంత పనివాడండి, ఈ దినాల్లో పౌలుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుని బిడ్డలారు గమనించండి, ఆ దాసునికి ఉన్నంత భారం, పాఠశాలల్లో బోధించాడు, సమాజ మందిరాల్లో బోధించాడు, దేవుని బిడ్డలారు సొంత విధుల్లో బోధించాడు, ఎక్కడ పెడితే అక్కడ జైల్లో పెడితే అక్కడ కూడా బోధిస్తా ఉన్నాడు. ఒనేసిమిని శిష్యుడిగా మార్చేశాడు, గుహాల్లో బోధిస్తా ఉన్నాడు. భారం శిష్యులు తయారు చేయలేనటువంటి భారం ఇరుక్కో ఉంది అని శిష్యులు చెప్తున్నారు అంటే, దేవుని బిడ్డలారా ఎలీషాకు ఉన్నటువంటి భారం చూడండి, ఆ భారం వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లోనూ తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోదు, ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి పని మొదలెడతామంటున్నారు. యొర్దాను నదికి పోతాం, తలక మ్రాన చుట్టూ నుండి తెచ్చుకుని మరొక చోట నివాసం కట్టుకుందామని మనం చేయగా అతను వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. యోర్దాను నదికి పోవాలి. యోర్దాను అనుభవం అనేకులకు దేవుని బిడ్డలారు గమనించండి, తెలియజేసేది ఏంటంటే యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్తం తీసుకున్నట్లుగా వాక్యం చెప్తా ఉంటుంది. ఆయన అక్కడ బాప్తిస్వం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి తండ్రి మాట్లాడుతున్నటువంటి అనుభవం మనం చూస్తూ ఉంటాం. యోర్దాను అనుభవం మనం గుర్తు చేసేది ఏంటంటే బాప్తిస్వం, బాప్తిస్వం. ఈ రోజున ఆ పని మొదలెట్టారు, ఈ చివరి ఆజ్ఞ మొదలుపెట్టారు అన్నట్లుగా ఈ దినాల్లో మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా అలాగే చేయాలి. వాళ్ళు ఏ విధంగా అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, ఏ విధంగా అయితే వాళ్ళు యోర్దాను నదికి పోయారో అలాగనే మనం చివరి ఆజ్ఞలో ఉన్నటువంటి బాప్తిస్మే ఇప్పించాలి, బాప్తిస్మే ఇప్పించాలి. అనేకులను పాపం నుంచి విడిపించి అనేకులకు యేసుక్రీస్తుని గురించి బోధించి సువార్తను ప్రకటించి వారిని బాప్తిస్మ అనుభవంలోకి తీసుకువెళ్ళాలి. దేవుని బిడ్డలారు గమనించండి, అక్కడి నుంచి వాళ్ళు అంటున్నారు, తల యొక్క మానసును తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందాము, మ్రానులు విరుచుకుని రావాలి, మ్రానులు విరుచుకుని రావాలి. దేవుని బిడ్డలారు గమనించండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు, వాడు నేటి కాలంలో ఎవరనో నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిస్తూ చెట్టు వల్ల నిండును. దేవుని బిడ్డలారా, ఆ ఫలం ఇచ్చేటువంటి వ్యక్తులు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఫలమిచ్చేటువంటి చెట్లు దేవునికి ఒక నివాస యోగ్యముగా. దేవుని బిడ్డలారా, మార్చబడాలి. దాని అర్థం అనేకులు దేవుని బిడ్డలు అనుకున్నట్లుగా, ఈ దినాలను అనుకుంటున్నట్టుగా ఒక ప్రదేశానికి, ఒక కట్టడం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ కట్టడాన్ని మందిరం అనుకున్నట్టు కాదు. గాని బైబిల్ గ్రంథంలో 1వ పేతురు 2:5 రాయబడినట్లుగా మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి యాజకులము అని అంటా ఉన్నాడు. సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరం ఒక కట్టబడతాం. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు మూలరాయి. దేవుని బిడ్డలారా, అపోస్తలుల పునాది పేతురుని దేవుడు అన్నాడు, పేతురు నువ్వు రాయివి. పేతురు ఒక రాయి అయితే, అపోస్తలుల బోధ పునాది అయితే, క్రీస్తు యేసు మూలరాయి అయితే, సజీవమైన రాళ్ళు అనేటువంటి మనసు నువ్వు నేను, ఆ పునాది మీద మనం కట్టబడుతూ దేవునికి మందిరముగా, దేవునికి మందిరముగా, ఆయన నివసించడానికి అనుకూలమైనటువంటి మందిరముగా, సంఘముగా, దేవుని బిడ్డలారా మనము కట్టబడాలని దేవుని ఉద్దేశం అయితే, కట్టడాలు కాదు, దేవునికి కట్టేది నిర్మాణాలు కాదు, దేవుని సంఘము కట్టబడాలి. ఆ సంఘమే నిజమైన దేవాలయమని, మీరే దేవుని దేవాలయమని దేవుడు చెప్తూ ఉంటే ఆ పని మనం మొదలెట్టాలని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కట్టడాలు కట్టడానికి, కట్టడాలు కట్టడానికి డబ్బులు ఎన్నో ఎన్నో వ్యర్థంగా ఉపయోగించేటువంటి దేవుని బిడ్డలను చూసి, అనేక మంది ప్రజలను చూసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత డబ్బు వేచేస్తా ఉన్నారు ఒక కట్టడానికి. దేవుని బిడ్డలారా, కట్టేటువంటి కట్టడానికి, కట్టడానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఒక వ్యక్తి సంఘములో దేవుని బిడ్డలారా బలహీనంగా ఉంటే, లేకపోతే అతనికి ఒక ఒక 1000 రూపాయలు, లేకపోతే ఒక 2000 3000 ఇచ్చి వాడిని హాస్పిటల్లో చూపిద్దాం అనేటువంటి ఆలోచన, లేకపోతే వాడిని ఓదార్తమనే ఆలోచన, వాళ్ళ అవసరాలు తీర్దామనే ఆలోచన, సంఘమైనటువంటి శరీరంలో అవయవాలమైనటువంటి మనం తోటి విశ్వాసుకి, తోటి సంఘ సభ్యునికి నిరుపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలయం అని చెప్పుకుంటూ, అటువంటి ఆలయంలో దేవుని బిడ్డలారా సజీవమైన రాళ్ల వలె ఉండనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నువ్వు కట్టబడేటువంటి చర్చి బిల్డింగ్ లో బిల్డింగ్కి వెళ్ళేటువంటి వ్యక్తివా, లేకపోతే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరం ఒక కట్టబడేటువంటి ఒక సంఘంలో ఉన్నటువంటి దేవుని ఆలయం అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి సజీవమైన రాయిన ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారు గమనించాలి, తలకు మ్రాను తీసుకుని వెళ్ళి నివాసయోగ్యంగా చేయాలనుకుంటా ఉన్నారు, మరొక నివాసాన్ని కట్టాలనుకుంటా ఉన్నారు. ఇది నాన్న ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది మీ సావాసం కట్టండి,
ఈ సహవాసం అయ్యో చాలా ఎక్కువ మంది వస్తున్నారు పాట పాడుకోవడానికి, లేకపోతే వాక్యం చెప్పుకోవడానికి, లేకపోతే మరి ప్రారంభ ప్రార్థన చేయడానికి, లేకపోతే స్తుతి ఆరాధన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, మొదటి విజ్ఞాపన, రెండో విజ్ఞాపన, ఇవన్నీ చేయడానికి అందరికి సమయం వెళ్ళిపోతున్నాం, ఇరుకైపోయింది అనేటువంటి పరిస్థితి ఈ రోజు నీ జీవితంలో మీ యొక్క సహవాసాల్లో ఉందా? నూతన సహవాసం కట్టడానికి దేవుడు ద్వారాలు తెరవాలన్న ఆలోచన నీ జీవితంలో ఉన్నదా? ఎంతకాలమైంది నూతన సహవాసం కట్టబడి? ఎంతకాలమైంది? ఇది నాన్న సంవత్సరాల తరబడి అయిపోయిన తర్వాత అదే సహవాసంలో ఉంటూ నూతన సహవాసానికి ద్వారాలు తెరవబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి గల కారణం ఇది నాన్న దైవ సేవకులు అనుకుంటున్నట్టుగా వాళ్ళు రహస్యాన్ని దాచినట్లుగా, దాచబడినటువంటి రహస్యం తెలియనట్టుగా బతుకుతున్నావు కానీ దేవుడు వాక్యాల ద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా ఈ కాన్ఫిడెన్స్ లో వదలగొడతా ఉంటే, చెప్తా ఉంటే పట్టి పట్టినట్లుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలని ఏమనుకోవాలి? ఉదయకాల సమయంలో ఏమనుకోవాలి? ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది సహవాసాలు కట్టబడి, అదే సహవాసం. ప్రార్థించిన వాళ్ళే ప్రార్థన చేస్తారు, పాటుపడిన వాళ్ళే పాటు పాడతారు. సభ్యుల సంఖ్య విస్తరించదు, నూతన సహవాసాలకి ద్వారాలు తెరవబడవు. ఆ శిష్యుల్లో ఉన్న చురుకుదనం చూడండి, మేము వేరొక నివాసం కట్టుకుంటాం, వేరొక నివాసం కట్టుకుంటున్నాం. వాళ్ళు ఆలోచన చూడండి, దేవుని బిడ్డలారా, ఇది నానా ప్రతి ఒక్క వ్యక్తి వేరొక నివాసం, వేరొక నివాసం, వేరొక సహవాసం కట్టాలనేటువంటి మంట, కట్టాలనేటువంటి ఆలోచన రావాలి. దానికోసం దేవుని బిడ్డలారా, ఎవరితో మనం చేస్తున్నారంటే ఎలీషా చేస్తున్నారు. నీ సెలవైతే, నీ సెలవైతే, మీరు కనుక పర్మిషన్ ఇస్తే దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఇది నాన్న నాయకత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు చూడండి. ఈ రోజున మనం ఈ పరిచర్యలో ఉంటున్నాం, నువ్వెంత డాక్టర్ అయినా, సీఏవైనా, యాక్టర్ అయినా, ఎంత గొప్పవాడివైనా సరే, ఈ వాక్యం మనకు ప్రబోధించేటువంటి విషయం ఏంటంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. దేవుని బిడ్డలారా, మాదిరికరమైనటువంటి శిష్యుడిగా నువ్వు ఉండాలి అనంటే నాయకత్వాన్ని ఒప్పుకోవాల్సిందే. నీకు నచ్చనే నచ్చకపోనే ప్రతిదీ దేవునికే ఎరుక. మీ పైన నాయకులుగా ఉండే వరకు లోబడి ఉండండి అని వాక్యం చెప్తా ఉంది. వారి సలహాలు మనకు కావాలి, ఎందుకనంటే వారు లేకపోతే మనం లేం, వారి ప్రయాస లేకపోతే మనం లేం. ఎలీషా లేకపోతే శిష్యులు లేరు, ఏలియా లేకపోతే ఎలీషా లేడు. ఇంత గొప్ప పరిచర్య మన జీవితాల్లో దేవుడు అనుమతించాడంటే వారే కారణం. ఖచ్చితంగా మనం నాయకులను గౌరవించాలి, నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ఎంత తెలిసినా కూడా తెలవడగాలి, మనకెంత తెలిసినా కూడా సెలవరగాలి అంటే అర్థం, దేవుని బిడ్డలారా, వారి విల్లింగ్ మనం తీసుకోవాలి. ధర్మశాస్త్రోపదేశకుడు, అంత సమస్తం ఎరిగినటువంటి అపొస్తలైనటువంటి పౌరు భక్తుడు చేపలు పట్టేటువంటి పేతుల దగ్గరకు వచ్చాడు. వాళ్ళు దేవుని బిడ్డలారా సేకరించి వెళ్ళమంటేనే వెళ్ళాడు, అప్పటిదాకా బయలుదేరా. ఇదే నన్ను వాక్యునితో మాట్లాడుతూ ఉంది. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నాయకత్వానికి ఒప్పుకున్నటువంటి పరిచర్య బహుబలంగా ఉంటుంది. వేరుండు గోరువాడు శ్రేష్టానుసారంగా స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు లెసైన జ్ఞానానికి విరోధాన్ని వాక్యం చెప్తా ఉంది సామెతని గ్రంథంలో. ఈ రోజున మనం ఎలా ఉంటుందో అనేది మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళు అంటూ ఉన్నారు, మరొక చోట నివాసం కట్టుకుందామని మనం చేయగా అడుగుతూ ఉన్నారు, నీ సెలవైతే అన్న మాటకి, ఆ మాటకి వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన, ఆ భక్తులు ఏమంటున్నారు తెలిసిన, ఎలీషా వెల్లుడని ప్రత్యేకం ఇస్తా ఉన్నాడు, వెల్లుడని. దయచేసి మీరు ఆలోచించండి, ఈరోజు నేను ఎక్కడెక్కడ నువ్వు ఉండుంటావు, ఏ పరిచయంలో ఉన్నావు నాకు తెలీదు. అంటే నేను మీ స్థానిక సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆదివారం వెళ్ళేటువంటి, ఆదివారం వెళ్తా ఉంటారు కదా వాళ్ళు, వారానికి ఒక భక్తి చేస్తా ఉన్నటువంటి సంఘాలకు వెళ్తా ఉంటారు కదా, ఏ పరిచర్యలో ఉన్నారో నాకు తెలియదు. కానీ
ఈ రోజు ఉదయకాల సమయం ముందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరిచర్యకు వెళ్తానంటే, నువ్వు సేవ పనిచేస్తానంటే, దేవుడు పని చేస్తానంటే ఎంతమంది ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? ఒక మంచి పెద్ద భక్తులు ఆయన, సమాజంలో గొప్ప వ్యక్తి, అందరి చేత మనల్ని పొందుకున్నటువంటి వ్యక్తి, వాక్యం అబ్బా ఎంత బాగా చెప్తాడో అనేటువంటి వ్యక్తి నాతో అన్నటువంటి మాట ఏడు తెలిసిన, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు సేవ పనికి రావు, సంపూర్ణ సేవ కావాలి, బాప్తిస్మ ఇవ్వడానికి అర్హుడుగా, రొట్టె ఇవ్వడానికి అర్హుడు కాదు, రొట్టె వినడానికి అర్హుడు కాదు. నాకు ఎందుకో అనిపించినప్పుడు నాకు ఎస్ఎస్జ పరిచర్య తెలీదు. ఎస్ఎస్జ పరిచర్య దేవుని బిడ్డలారు గమనించండి, రాకముందు అంత కూడా ఆశీర్వాదం పోదే, అద్భుతాలు పోదే. దేవుని పరిచయాలు ఉండేది కానీ, దేవుని కొరకు మండాలు ఉండేది కానీ, ఆశీర్వాదంతో మిలితమై ఉండేది. దేవుని కొరకు పరిగెత్తాలు ఉండేది కానీ, దేవుని బిడ్డలారు గమనించండి, నేను కావాలని కదా కోరుకునేవాడు కాదు కానీ, అందరికి మాత్రం ఆశీర్వాదాలు బిస్కెట్ వేసేవాడిని, అద్భుతాలు బిస్కెట్ వేసేవాడిని. ఆ సమయాల్లో పెద్ద సేవకులకు చెప్పినటువంటి మాట, నువ్వు అర్హుడు కాదు. నాకెందుకో అది తప్పనిపించింది. వాళ్ళకి చెప్పడానికి నాకు బైబిల్లో కొన్ని కొన్ని ఆన్సర్ దొరకలేదు, చెప్పరు ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో తెలిసిన, ఎస్ఎస్జె పరిచర్య, నేను ఎస్ఎస్జెను పోగొట్టలేదు కానీ, దేవుడు నాకు అనుమతి ఇచ్చినటువంటి, కృపను ఇచ్చినటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ నన్ను ఒక మంచి శిష్యుడిగా తయారు చేస్తా ఉన్నాయి. ఈ కృపలో నేను ఉన్నాను. ఖచ్చితంగా చెప్పగలనప్పుడు నేను యాజకుడిని, నన్ను దేవుడు పిలిచినటువంటి పిలుపు యాజకుడు అని, రాజులైన యాజక సమూహం అని, ఏర్పరచబడిన వంశం అని, కట్టడాలు కట్టడానికి కాదు, నేను ఒక మందిరం కడితే కూల్చేశారు అదేదో నేరం పడుతుందని చెప్పేసి మందిరం అనేటువంటి చర్చి బిల్డింగ్ కట్టడం, అంతకుముందు మందిరం అంటూ ఉండేవాడిని, ఇప్పుడు మార్చేశారు వర్షం, చర్చి బిల్డింగ్ అది, దాన్ని కూల్చేశారు. ఫస్ట్ లీజ్ స్థలం ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి వాళ్ళు తర్వాత కట్టిన తర్వాత ఇది మా కొద్దు అని చెప్పేసేసి, అది నేరబడితే మాకు మంచిది కాదు, మేము ఏదో అయిపోతామని చెప్పేసేసి దాన్ని కూల్చేశారు. దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మందిరం అంటే అది కాదు అని, మందిరం అంటే గోడలు కాదు, మందిరం అంటే మేడలు కాదు, దేవుని బిడ్డల దేవాలయం అంటే గోడలు కాదు, మేడలు కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి రివలేషన్, దేవుని బిడ్డలారు మీరే అని. అప్పుడు మీరు అంటే ఎలాగ అర్థం తెలియదా, తర్వాత మెల్లగా తెలుసుకున్నాను, దేవుడు తెలియజేశాడు నాకు, మీరే అంటే సంఘమే అని. అప్పుడు బాధపడ్డాను కొలగొట్టారని, ఇప్పుడు బాధపడలేదు. దేవుడు సజీవమైన రాళ్ల వారి నుండి ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టుకోవడానికి ఉపయోగ సాధనంగా ఒక చిన్న పనిముట్టుగా పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన పనిలో వాడుకుంటున్నందుకు నాకు ప్రతిదినము పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మీరు చూసినట్లయితే దేవుడు అక్కడ ఎలీషా భక్తుడు అన్నాడు, సరే అని చెప్తున్నాడు, వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు లేవు, వెళ్ళమనేటువంటి పరిస్థితులు లేవు, భయం వాళ్ళ కుటుంబానికి. దేవుని బిడ్డలారా గమనించండి, జీవనోపాధి పొందామా? దేవుని బిడ్డలారా, వాడి జీవితాల్లో జీవనోపాధి పొందామా? వాళ్ళ జీవితాల్లో ఇంకా దేవుని బిడ్డలారా వారి యొక్క రోజు ఇచ్చేటువంటి ఇన్కమ్, వచ్చేటువంటి ఇన్కమ్ పొందేమో భయం. ఎంతమంది అంటున్నారు ఇలాగా సంఘాలలో, తమకు అర్థ సంఘాలలో ఉన్నటువంటి దైవ సేవకులు శిష్యరికానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వారికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి తపన కంటే కూడా ఈ లోకంలో ఈ జీవితకాలం మట్టుకే బ్రతికేటువంటి ఆ యొక్క బ్రతుకు కోసం అనేక రకాలైనటువంటి దేని బిడ్డారు ఫైనాన్షియల్ సోర్సెస్ ను వెతుక్కునేటువంటి ప్రయత్నంలో ఇది కూడా ఒకటి అనుకుంటా ఉన్నారు. దయచేసి గమనించాలి. ఇంకా కిందకు వద్దాం. మూడో వచనంలో ఒకటి, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగాత్రులు నేను వచ్చేదని చెప్తా ఉన్నాడు. వీళ్ళ శిష్యులు అయిపోయారు కదా, తెలిసింది కదా, కానీ నాయకుడు కోరుకుంటున్నాను రమ్మంటున్నారు. అంటే అతను ఎప్పుడు ఆ నాయకుడు వీళ్ళతో ఉంటే ఎప్పుడు ఏ సలహాలు కావాలో
ఎక్కడ తప్పు చేస్తే సరిదిద్దుతాడో ఆ నాయకుడు ఎక్కడ నడిపింపుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు కోఆర్డినేటర్ అయినా ఇన్ఛార్జ్ అయినా అలాగే టార్చ్ బేరర్ అయినా నిన్ను నడిపించేటువంటి నాయకుడికి దేవుని బిడ్డలారా నువ్వు ఎలా ఉండాలి అనంటే ఆ నాయకత్వాన్ని కోరుకోవాలి, వారి సలహాలు కోరుకోవాలి, వారి ప్రేరేపణను కోరుకోవాలి, వారు నిన్ను నడిపించేటువంటి విధానాన్ని నువ్వు దేవుని బిడ్డలారా నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. దయచేసి గమనించండి, రమ్మంట ఉన్నారు అయితే ఆ యొక్క దైవ సేవకుడు వెళ్ళాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద పరిచర్లో మరి మన యొక్క మరి టార్చ్ బ్యారల్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యంగా మహేష్ అని కానీ అసలు ఎక్కడుంటుంది వీళ్ళకి ఖాళీ అనిపిస్తుంది. ఖాళీ చేసుకుని మరీ వస్తున్నారు, పిలవగానే పలుకుతూ ఉన్నారు, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఏమిటి ఈ భారం? దయచేసి గమనించండి, మీ పేషెంట్లు ఒక్కొక్కసారి మా ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏంటి నష్టాన్ని ఒక్కొక్కసారి కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేయం. కానీ ప్రభు కృపలో ఆ మనసు కూడా దేవుడు తీసుకొచ్చి పక్కన పెట్టాడు. మన ఎస్ఎంసీ పరిచర్లో పిలిస్తే పలికే వ్యక్తులు కానీ పలికే వ్యక్తులు మాత్రమే కాదు, రమ్మంటే వచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారు గమనించండి, నీ దాసులు మీరు మాత్రం కొన్ని రావాలని కోరగా వారితో కూడా పోయిన వారు యొర్దానికి వచ్చి మ్రాను నరికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ యొక్క యజమానుడు ఎలీషా కూడా వచ్చాడు, వారితో కూడా వెళ్ళాడు, యొర్దానికి వచ్చారు, మొత్తం పని మొదలెట్టారు. అపోస్తలుల బాధలో నువ్వు పని స్టార్ట్ చేసి ఉంటావు, మధ్యలో సొంత పనులు సొంత ప్రయత్నాలు మొదలెట్టినాక అదే బాధలో కట్టుబడి ఉండు, అదే పునాది వెయ్యి. స్వనీతి అనేటువంటి పునాది, సొంత భక్తి అనేటువంటి పునాది, ఇటువంటి పునాదులు వేయొద్దు. ఎప్పటికీ కూడా ఎలీషా వారి వెంటనే వెళ్ళినట్టుగా దేవుని బిడ్డలారా నీతో ఎప్పుడు కూడా ఆ ఆది అపొస్తలుల కాలంలో ఉన్నటువంటి బాధ ఎప్పుడు కూడా నీతోనే ఉండాలి. ఆది అపొస్తలుల కాలంలో ఉన్నటువంటి బాధ ఎప్పుడు నీతోనే కూడా ఉండాలి. ఆధునిక యుగంలో ఉన్నటువంటి బోధలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి కాదు సొంత బోధలు, స్వనీతి. దేవుని బిడ్డలారు గమనించండి, వారి ఇష్టం చెప్పడానికి ఎక్కడి నుంచి ఎక్కడ వాక్యం లింక్ చేస్తారో, వారి హృదయంలో ఉన్నదాన్ని అబద్ధాన్ని సృష్టించడానికి ఏం చేస్తూ ఉంటారు? మరో నరుగుతూ ఉన్నారు. ఒకడు దూరం నరుగుతున్నప్పుడు గొడ్డలు కూడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిన వాడు అది అరుగు తెచ్చిందని మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డలారు గమనించండి, దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది, మ్రాలు నరుకుతూ ఉన్నారు, పని మొదలెట్టారు. నరుకుతున్నటువంటి సమయంలో గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది, పొదనైన భాగం ఊడి పడిపోయింది. దేవుని బిడ్డలారు గమనించండి, ఒక్కొక్కసారి దేవుని పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో కొంతమంది తప్పిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. వారి పవిత్రత నుంచి తప్పిపోవటం, పరిశుద్ధత నుంచి తప్పిపోవటం, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోవటం, లోకం ఆకర్షించినప్పుడు లోకాకర్షణలో పడిపోవటం, నీటిలో పడిపోయిందట. వాక్యంలో ఉంటుందన్నమాట, పరలోక రాజ్యము ఒకడు సముద్రంలో వేసినటువంటి వలను పోలి ఉన్నది. నీరు అంటే లోకం, లోకంలో వలేసినప్పుడు సువార్తను వలేసినప్పుడు అనేకం పడతాయి. దేవుని బిడ్డలారా వాళ్ళకు నరికి రావాల్సినటువంటి పొదునైన భాగం దాంట్లో పడిపోయింది, లోకంలో పడిపోయింది. పొదునైన భాగం దేనికి ఆకర్షించబడింది? ఈ రోజున నీకు దేవుడిచ్చినటువంటి పొదునైన భాగం ఎక్కడ పోగొట్టుకుంటావు? దేవునికి ఇచ్చిన తలాంతు ఎక్కడ మిస్ చేసుకుంటా ఉన్నావు? నీ పరిశుద్ధత, నీ పవిత్రత లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను దూరం చేయడానికి ఏ పాపం కారణమైంది? ఈ రోజున ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతుంది. పడిపోయింది, జారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, పడిపోయిన వెంటనే అంత చూడలేదు కానీ ఆ చిన్న కర్రతోనే ఊడిపోయిన భాగం వదిలేసేసి కర్రను తీసుకెళ్ళిపోయి ఆ మామూలు కొడతా ఉంటే, ఆ చెట్లు కొడతా ఉంటే వదిలేని భాగంలో దేని బిడ్డ లేకపోయినా సరే కొడతా ఉంటే అది ఇరుగుద్దా? ఇప్పుడు చాలా మంది అలాగే నటిస్తున్నారు, వదిలేని భాగం లేదు, ఎంతసేపు అయినా కొడతానే ఉంటారు ఆ కర్రతో. కర్రతో కొడితే చెట్లు ఇరుగుతాయా? కర్రతో కొడితే మామూలు ఇరుగుతాయా? ఎగో, దానికి పొదునైన భాగం ఉండాలి. కానీ కొడతనట్టే నటిస్తూ ఉంటాను, అది ఎరగదు, పని జరగదు. పొదునైన భాగాన్ని మిస్ అయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను మిస్ అయితే, ఖచ్చితంగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తం నెరవేర్చలేవు. ఈరోజున ఎక్కడ పోగొట్టుకున్నావు ఆ పొదునైన భాగాన్ని? ఏ విషయంలో పోగొట్టుకున్నావు? వెంటనే తేలు బిడ్డలరా, నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా, అయ్యో నా ఏలైన వాడు అది అభివృద్ధి ఇచ్చిందని మొరపెడతావు. ఈరోజున పోగొట్టుకోగానే దేవుని బిడ్డలరా అనుకోకుండా లోపం వైపు ఆకర్షించగానే నీ యొక్క పాపపు జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడాల్సినటువంటి సమయం వెంటనే ఉండాలి. కానీ ఒక మూడు నెలల తర్వాత, నాలుగు నెలల తర్వాత, సంవత్సరం తర్వాత జరగాల్సిన నేరస్తం జరిగేంత వరకు వెయిట్ చేస్తా ఉండకూడదని వాక్యం చెప్తా ఉన్నాయి. దేవుని బిడ్డలరా, అత్యక్రమములు దాచిపెట్టివాడు, వద్దలు గారి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కరిక్రమ పొందుకుంటాడు. అయ్యో నా ఏలేని వాడు అది అరువు తెచ్చింది, అరువు తెచ్చింది, అరువు తెచ్చింది ఇచ్చేసేయాలి. నిర్గమకాండంలో రాసినట్టు తప్పండి, ఎవరైనా వస్తువు తీసుకొస్తే అది దేవుని బిడ్డలరు గమనించండి, పోగొడితే కనుక దాన్ని తీసుకెళ్లి దాని యొక్క దానికి ఆ ఎంత ఖర్చు అవుతుందో లేకపోతే అది కొని ఇవ్వటం అలా చేయాలన్నట్టుగా అర్థమిచ్చేటువంటి వాక్యాలు నేను చదివా. దేవుని బిడ్డలరు గమనించండి, అరువు తెచ్చింది, అరువు తెస్తే ఇచ్చేసేయాలి కదా, అయ్యో అరువు తెచ్చింది నాదైతే పోయినా పర్లేదు అన్నట్టుగా. దేవుడు అరువు తెచ్చిందంటే అర్థమేంటి? ఒకడు 10 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు, ఒకరికి సారీ 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. మళ్ళా నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆ యజమానుడు చెప్పగానే 5కి 5 ఒకడు సంపాదించాడు, 2కి 2 ఒకడు సంపాదించాడు, ఒకటోడు పూడ్చిపెట్టేశాడు. పొదునైన భాగం కనపడ కూడా చేశాడు. ఇప్పుడు కూడా ఆ ఆయుధం కనపడతలు అక్కడ పడిపోయింది. అరువు తెచ్చింది, దేవుడు లెక్కరుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుడు లెక్కరుగుతాడు. నేను నీకు ఇచ్చాను, ఏం చేశావు అని అడుగుతాడు. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఆ శిష్యుడు అడుగుతున్నాడు వెంటనే, అయ్యో నా ఏలిన వాడు అది అరువు తెచ్చిందని మొరపెడతా ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో దేవునికి దూరం అవుతున్నావో దేవుని సన్నిధిలో వెంటనే దేవుని మొరపెట్టు. ప్రభువా, ఒక్కసారి నన్ను పట్టుకో, నన్ను లేవనెత్తున్నాయినా. ఒకప్పుడు గొప్ప పరిచయం చేసేవాడిని, ఒకప్పుడు నీ కొరకు మండేవాడిని, ఒకప్పుడు అయ్యా నీకు లాగ ఉండాలని కోరుకునేవాడిని, ఇప్పుడు ఆ బ్రతుకులేదయ్యా, ఇప్పుడు ఆ జీవితంలేదు నాయనా అని నువ్వు మొరపెడితే, అక్కడ ఎలిషా అంటున్నాడు అది ఎక్కడ పడిందని అడుగుతున్నాడు. ఆ రోజులో దేవుడు కూడా అడుగుతాడు, ఎక్కడ పడిపోయావు చెప్పు, ఎక్కడ పడిపోయావు చెప్పు. అతిక్రమలు దాచిపెట్టివాడు వదిలేడు కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కరికరం మొదుకుంటాడని వాక్యం చెప్తావు. దేవుడు ఒప్పుకోవాలనే చూస్తా ఉన్నాడు. ఆదాము హవ్వలు చేసిన పని మనం చేయకూడదు. ఒకరి పేరు ఒకరు నెట్టేసుకున్నారు. వెంటనే దేవుడు వచ్చి అడిగాడు, వాళ్ళకి రెస్పాన్స్ వేరే ఉంది. ఇన్ని తిప్పలు పడుతున్నాం మనం ఈ రోజున కూడా. దేవుడు నువ్వు వెంటనే ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఎక్కడ పడి నన్ను అడిగాను, వాడు అతనికి ఆ స్థలమును చూపించాడు. దేవుడు అడిగినప్పుడు నువ్వు ఎక్కడ పడ్డావో చెప్పు, ఏదేదో చెప్పమాక, నిజం చెప్పు దేవునికి, నిజంగా నీ యొక్క హృదయ రహస్య స్థితిని చెప్పు. ఆయన తెలియదు కాదు, నీతో ఒప్పించాలని. నువ్వు ఒప్పుకుంటే ఆయన నిజంతో సరి చేయాలని కోరుకుంటూ నిన్ను అడుగుతా ఉన్నాడు. ఎక్కడ పడిపోవు చెప్పు, చెల్లి ఎక్కడ పడిపోయావు, తొమ్మిది ఎక్కడ పడిపోయావు, అన్న ఎక్కడ పడిపోయావు, ప్రభు వను ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తావు తండ్రి. ఎక్కడ పడిపోయి దేవుని కృపకు దూరం అయిపోయి దేవుడి ఇచ్చినటువంటి పరిశుద్ధిని కోల్పోయావు. వెంటనే చెప్పాడు, ఎక్కడ పడిపోయిందో చెప్పాడు, ప్లేస్ చెప్పాడు. ఆ దైవుడు అని ఎక్కడ పడి నేను అడిగాను ఆలోచనలో, వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మవెట్టుని నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను. ఆ లోకంలో ఏం పడిందో తెలిసిన లోకం అనే నీళ్ళలో ఒక ఇరవబడినటువంటి కొమ్మ యశయ ముందు నుంచి చిగురు పుట్టాను. దేని పెట్టినారు గమనించండి, వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇది నానా 11వ అధ్యాయ 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే యశయ ముందు నుండి చిగురు పుట్టాను. యేసును గురించినటువంటి ప్రవచనం, నరికివేయబడినటువంటి చెట్టు మొద్దు నుండి చిగురు పుట్టింది ఆ కొమ్మ. ఏసే ఏసే ఎవరు ఈ చెట్టు అని అంటే, ఏసే నేను నిజమైన ద్రాక్ష విన్ను చెట్టుతో పోల్చబెట్టాడు. దేవుని బిడ్డలారు గమనించండి, ఇంకా ఏమని చెప్పుకోవాలి ఈ కొమ్మ గురించి అంటే, సిలువ కార్యం, సిలువ కార్యం. 1వ పేతురు రాసిన పత్రిక 2:24 రాసి ఉంటది అనమాట, ఆయనే మన పాపంలో తన శరీరం మందు మోసుకొని మాన మీద భరించాడు అని సిలువ కార్యాన్ని సూచిస్తా ఉన్నాయి. గర్వపడేటువంటి ఆ మ్రానుకు వేలాడినటువంటి దేవుడు సిలువ కార్యం, దేవుడు కలువరి సిలువలో కాల్చినటువంటి ఆయన తన యొక్క హృదయ దారాలకు సంబంధించినటువంటి కార్యం సిలువ కార్యం, పాప ప్రక్షాళన చేసేటువంటి కార్యం, పాపం నుంచి విమోచించేటువంటి కార్యం ఈ రోజున నీకోసం ఎదురు చూస్తా ఉంది. రా సిలువ దగ్గరికి, ఆ కార్యం దగ్గరికి. ప్రభు నిన్ను దేవుని బిడ్డలారా నిన్ను మార్చి రాస్తాడు, నిన్ను మరలా నూతనంగా చేస్తాడు. తప్పిపోయిన కుమారుని పిలిచినట్టు పిలుస్తా ఉన్నాడు దేవుడు, నువ్వే రావాలి ఆ కొమ్మ. దేవుని బిడ్డలారా మన భక్తిహీనులు అయి ఉండగా ఇంకను క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోయినట్లుగా వెరవబడింది ఈ లోకంలోనికి వచ్చింది, కలువరి సెలువులో నలుగు కొట్టబడింది. ఈ రోజున ఆ సెలువు కార్యం నిన్ను శుద్ధీకరించగలదు, మన్నించగలదు, పోగొట్టుకున్నటువంటి జీవితాన్ని మళ్ళీ సరిచేయగలదు. కుమరవాణి చేతుల నుంచి మట్టి విడిపోతే దాన్ని వదిలేలేదు కానీ మరలా తీసుకున్నాడు, మరలా వేరొక పాత్రగా చేశాడట. నువ్వు ఉపయోగపడతావు తమ్ముడు, మళ్ళా నేనెందుకు దేవుడికి పనికిరానా, నేను ఇంత పాపం చేశాను కాబట్టి దేవుడిని నశించుకుంటున్నాడేమో అని అనుకోమాక. ప్రభు నిన్ను కోరుకుంటా ఉన్నాడు ఈ రోజున, నీతో తను పని చేయించుకోవాలని కోరుకుంటున్నాడు చెల్లి, నీతో తను బలమైన పరిచయం చేయించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయ కాల సమయంలో ఎందుకు అనుకుంటున్నావు నేను పనికిరానని? ప్రభు నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు, ప్రభు అసహించుకునేది నీ పాపాన్ని కానీ నిన్ను కాదు, నిన్ను కాదు. ఇంత గొప్ప సిలువ కార్యం చేసినటువంటి దేవుడు నిన్ను క్షమించలేడా? ఉదయ కాల సమయంలో రా ఆయన పాదాల దగ్గరికి. ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా గమనించండి, అక్కడ మనం చూసినట్లయితే ఆ స్థలాన్ని చూపించాడు, కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలింది. దేవుడు మరలా నీ పరిశుద్ధతనికి దేవుడిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు మరలా ఇస్తాడు. మరలా దేవుడు నేను కట్టడానికి రెడీగా ఉన్నాడు, నిన్ను నిలబెట్టడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు నిన్ను మరలా తన స్వరూపానికి మార్చేటువంటి ప్రయత్నాలు ఇంకా మానుకోలేము. దేవుని బిడ్డలారు గమనించండి, ప్రభు చేత స్తుతించబడులుగా కానీ మాట వచ్చేంత వరకు కూడా మీరు నన్ను చూడరనంటాడు దేవుడు. అంటే అర్థం ఇజ్రాయేల్ ప్రజల్ని వెంటనే వాళ్ళు కృప దూరం చేయలేదు కానీ రెండో రాకడ కోసం రాకల్లో వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత మళ్ళీ నీకు కృపలు ఇస్తానని వదిలిపెట్టడానికి ఇష్టపడట. అన్ని తప్పులు చేసినా పరిశీలు శ్రేష్ఠులు సదుకైలు ఇంత దారుణంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి దేవుడు ఇంకా కృపలు ఇస్తానే ఉన్నాడు. రెండో విలాసంలో కూడా వాళ్ళకి కృప దొరుకుద్ది. అలాంటిది అన్యజనుడిగా పిలువబడేటువంటి మనం దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనకెందుకు కృప? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన స్వభావం మార్చుకున్నాడు. తన యొక్క దైవత్వానికి వ్యతిరేకంగా, తన గుణగణాలకు వ్యతిరేకంగా ఏంటి చేయలేడు ఆయన. ఒక చెడ్డవాడు తన యొక్క చెడ్డతనాన్ని ఏ విధంగా మార్చుకోలేడు, ఒక మంచివాడు కూడా మంచితనాన్ని మార్చుకోలేడు. మన దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా చేయలేడు. ఈరోజు నేను కోరుకుంటున్నాడు దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు చెప్తా ఉన్నాడు, నేను కట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆ గొడ్డలి తేలిందట, అక్కడ దైవ సేవకుడు అంటున్నాడు పట్టుకో అని చెప్పి. ప్రకటన గ్రంథం 3:11 వచ్చిన చూస్తే అక్కడ మాట రాయబడింటుంది, నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, పట్టుకో. ఈసారి వదిలిపెట్టమాక. తను తను నిల్చున్న నన్ను తలుచుకున్నవాడు పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, పట్టుకో గట్టిగా. ఈసారి మాత్రం పడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండకూడదు, పడిపోవడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు, అపవాదానికి ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి ఈ పరిశుద్ధత, దేవుడు మరలా నేను కట్టినటువంటి ఈ విధానం నుంచి మరలా నువ్వు జారిపోకూడదు. దావీదు తప్పు చేశాడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ వృద్ధాప్యంలో ఒక స్త్రీని తీసుకొచ్చి దేవుని బిడ్డలారా తన యొక్క బెడ మీద పెడితే దావీదుని గురించి రాసినటువంటి మాట, దావీదు ముట్టలేదు అని. ఎన్ని వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి వ్యక్తి దావీదు, ఎంతమంది భార్యలు అతనికి, అటువంటి వ్యక్తి దేవుని కృప చేత కట్టబడిన తర్వాత, తన పాపాన్ని తగినటువంటి ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత, తనకి అతిక్రమాలు దేవుని సన్నిధి ఒప్పుకున్న తర్వాత మరలా పాపం చేయాల, అది కదా భక్తి అంటే. ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో వాడాడు, మరి ఎక్కువ కీడుని కలుగుకున్నట్లు ఇక మీద పాపం చేయకు. ఈరోజున మన ఆత్మీయ జీవితాల్లో కీడుకే మనం వెళ్ళకూడదని, కీడులో పడకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మరలా నిలబెట్టి నూతన సృష్టిగా చేసి నూతన కార్యం మొదలెట్టి నిన్ను కట్టడానికి, నిలబెట్టడానికి, వాడుకోవడానికి, ఒక నిప్పు కణంలాగా వాడుకోవడానికి, మండించడానికి, అనేకులను మండించే సాధనంగా చేయడానికి ఆయన ఉదయకాల సమయంలో కృప చూపుతున్నాడు. ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను కోరిన నా ప్రియుడు. ఉదయకాల సమయంలో తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు, నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ఆయనకు కావాలి అని నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎక్కడ పడిపోయా చెప్పడానికి దేవునితో, ఏ స్థితిలో పడిపోయా చెప్పడానికి వస్తావా దేవుని దగ్గరికి, ప్రభువా ఇక మీద నేను మండుకోవాలి, ఇక మీద అంది పని ఇంకా భారంగా చేయాలి, పరిగెత్తాలయ్యా, స్పీడ్ పెంచాలయ్యా. పెట్టు ఉదయకాల సమయంలో చెప్తావా దేవునికి, వస్తావా దేవుని సన్నిధానానికి దేవునితో మాట్లాడడానికి, చెప్పడానికి, రూపా నన్ను మండించుదాయా అని చెప్పడానికి. ఆయన పాదాల దగ్గర పోతాం, ఆయన పాదాల దగ్గర మొరపెడతాం. దేవుడి మాటలు, దేవుడి మాటలు దీవించుడు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాదాల దగ్గర పోతాం.